ఈ లాంగ్ నెరేషన్లో వీ హ్యావ్ సీన్ దీస్ టూ యాంగిల్స్. దేవుడు ఏ విధంగా తప్పించాడు మానవుల్ని రక్షించాలని, మానవుడు ఏ విధంగా నైతికంగా పతనం అయిపోతున్నాడు అనేదాన్ని చూసాం. అయితే ఈ ప్యాసేజ్ మొత్తంలో లక్షలాది మంది బహుశా చనిపోయి ఉండొచ్చు. అయితే ఎందుకు చనిపోయారంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ఫూలిష్ రిజెక్షన్. వాళ్ళు బుద్ధిహీనంగా దేవుణ్ణి తృణీకరించడం బట్టి అది జరిగింది. అయితే ఈ స్టోరీ దాని గురించి కాదు, లేకపోతే ఈ యొక్క నెరేషన్ దాని గురించి కాదు. ఈ యొక్క నెరేషన్లో ప్రాథమికమైనటువంటి అంశము దేని గురించి అని అంటే కనుక, ద పీపుల్ హూ హ్యాడ్ ఫెయిత్, విశ్వాసం ఉంచినటువంటి 8 మంది, వాళ్ళల్లో ఒక ఆయన హీరోగా వ్యవహరించాడు, ఆయనే నోవహు. అయితే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రైట్ ఫ్రమ్ జెనసిస్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, గాడ్స్ మెథడ్ ఈజ్ ఆల్వేస్ హ్యూమన్స్. దేవుడు మనుషుల ద్వారా ఆయన పనిచేయాలని ఇష్టపడుతూ ఉంటాడు. భూమి మీదైనా ఏదైనా మంచి చేయాలి అనుకుంటే కనుక హీ లుక్స్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఆ హ్యూమన్ బీయింగ్ ద్వారానే, ఆ వ్యక్తి ద్వారానే ఆయన చేయటానికి సంకల్పిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసింది ఏంటంటే, గాడ్ ఫౌండ్ నోవా. దేవుడు నోవాహ్ని ఎంపిక చేసుకున్నాడు, ఆయన్ని చూశాడు. నోవాహు విశ్వాసాన్ని కనపరచడం బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ విశ్వాసంలో కొనసాగటం బట్టి దేవుని యొక్క ఆదేశాల మేరకు ఆయన ఆ యొక్క ఓడను కట్టడం జరిగింది. హీ వాక్డ్ విత్ ద లార్డ్, దేవునితో నడిచాడు. అయితే నోవాహు అబ్రహాములాగా మనకి నావలోంచి బయటకు వచ్చిన తర్వాత అగుపడుతూ ఉంటాడు. అబ్రహాము తాను అర్పించినటువంటి బలి, లేకపోతే అర్పించడానికి సిద్ధపడినటువంటి ఆ బలియాగాన్ని బట్టి, చూపించినటువంటి విధేయతను బట్టి దేవుడు ప్రపంచమంతటిని ఏ విధంగా ఆశీర్వదించాడు, నోవాహు ఆయన బలి అర్పించడం బట్టి ఆ స్వీట్ ఫ్రేగ్రెన్స్, ఆ చక్కటి సువాసన, దేవుణ్ణి ఆయన దేవుడు ఆనందపడి ఒక రెయిన్బోని, ఆ మేఘధనస్సుని ఇచ్చినట్లు, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ద హోల్ వరల్డ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. సరే, ఆది కాండం 9:18 నుంచి 11:9 దాకా ఒక భాగంగా ఉంటుంది. లాస్ట్ టైం మనం 9 ఎండ్ దాకా చదివాం. ఎందుకు అనంటే నోవా క్యారెక్టర్ మొత్తాన్ని చూపించాలనుకున్నాను కాబట్టి. అయితే మోషే రాసినటువంటి పద్ధతి కనుక మనం చూసినట్లయితే 9:18 నుంచి 11:9 దాకా ఒక భాగంగా కనబడుతుంది. అది ఈరోజు మనం మెయిన్గా చూస్తూ ఉంటాం. ఈ భాగం దేని గురించి అంటే, విచ్ ఈస్ ద రీపాపులేషన్ ఆఫ్ ది ఎర్త్. 8 తిరిగి ఆరంభమవుతున్నటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని తిరిగి దేవుడు ఏ విధంగా నింపాలి అని అనుకున్నాడు అనేదానికి. సరే, ఇప్పుడు దాకా నోవాహు 600 పైన ఆయన దేవునితో నడిచాడు. అయితే పోయినసారే మనం గమనించాం, ఎంతకాలం విశ్వాసంలో నడిచినప్పటికి కూడా నోబడీ డెవలప్స్ ఇమ్యూనిటీ టు సిన్. పాపానికి నిరోధకాన్ని మానవుడు ఎప్పుడు కనుక్కోలేకపోయాడు. మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగానే ఉండాల్సిందే. అయితే నూతన ప్రపంచం వచ్చింది, కానీ మానవత్వంలో ఉన్నటువంటి ఆ వికెడ్నెస్ మాత్రం కొనసాగింది అనటానికి నోవాహు జీవితమే మనకు నిదర్శనంగా ఉంటున్నది. నోవాహు బాగా తాగేసి ఆయన పడుకోవటం బట్టి, నగ్నంగా పడుకోవటం బట్టి తన కుమారుడు అయినటువంటి హాము పాపం చేయడానికి దారి తీసినట్లు మనం చూస్తూ ఉన్నాం. బహుశా హాము ఆయన హేళన చేసి ఉండొచ్చు, అగౌరవపరిచుండొచ్చు, ఏది ఏమైనప్పుడు కూడా దానికి పర్యవసానంగా నోవాహు ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్పాడు. ఏమనంటే, హాము కుమారుడైనటువంటి కానాను శిక్షించబడతాడు, లేకపోతే ఆయన కర్స్ చేయబడతాడు అనేటువంటి మాటని చెప్తూ ఉంటాడు. అయితే దీని గురించి ఇంకొక మాట చెప్పాలి. విలియం ఆల్బ్రైట్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, ఇది దేవుడు నోవాహు ఇచ్చినటువంటి ప్రవచనం అని అంటూ ఉంటాడు. కానానీల మతము చాలా భయంకరమైందంట. అది లైంగికమైనటువంటి చర్యలకు కేంద్రంగా కలిగినటువంటి మతం. ఇట్ ఈస్ సెంటర్డ్ ఆన్ సెక్స్ అండ్ ఇట్స్ మేనిఫెస్టేషన్. అంతే. అయితే ఈ యొక్క మతములో ద నేకెడ్ గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ, ఈ సంతానోత్పత్తికి ఉన్నటువంటి దేవత నగ్నంగా కనపరచడం అనేది ఈ కానానీయుల మతంలో భాగంగా ఉంటుంది. ఇద్దరు దేవతల్ని ఎక్కువ కొలుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఒక దేవత పేరు అస్తార్తే, లేకపోతే అస్తారోతు, ఆస్తారోషు అని అంటూ ఉంటారు. రెండోది అనాథ్ అని అంటారు. ఈ ఇద్దరు దేవతల గురించి ఒక మాట చెప్తూ ఉంటారు, ద గ్రేట్ గాడెసెస్ విచ్ కన్సీవ్ బట్ డు నాట్ బేర్. ఈ ఇద్దరు దేవతలు ఎప్పుడు గర్భము దారుస్తారు కానీ పిల్లల్ని కనరు అనేటువంటిది. అంటే వాళ్ళు నిత్య వ్యభిచారులుగా కనబడుతూ ఉంటూ ఉంటారన్నమాట. అయితే చాలామంది ఏమనుకుంటారంటే కెనాన్ అనేటువంటి ఆయన బ్లాక్ పీపుల్కి, నల్ల జాతి వాళ్ళకి పితామహుడని అనుకుంటూ ఉంటారు, కానీ అసలు కానే కాదు. కానాను అనేటువంటి ఆయన కానానీయులకు, పాలస్తీనా ప్రాంతంలో జీవించినటువంటి కానానీయులకు వాళ్ళు ఆయన పితామహుడుగా ఉంటున్నాడు. ఆయన లేకపోతే ఆయన సంతానం ఇస్రాయిలీల్ని భయపెట్టిన వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక మాట ఏంటంటే, కానానిని ఆయన శపించడం కాదు, కానీ శాపం గురించి ముందు ప్రవచనాత్మకంగా చెప్పాడు. షేముని ఆయన దీవించలేదు, షేము యొక్క దేవుణ్ణి దీవించాడు. ఆ యొక్క నేపథ్యంలో 9:26 షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, బ్లెస్డ్ బి ద లార్డ్ ద గాడ్ ఆఫ్ షేమ్. దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుని పిల్లలు ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఎవరైతే దేవునితో సహవాసం కలిగి ఉంటారో వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటారు. షేము సంతతిలో ఎవరైతే యెహోవాకు సంబంధం కలిగి సహవాసం కలిగి జీవించారో వాళ్ళు దీవించబడ్డారు. అదేవిధంగా యాపాతు షేముతో సహవాసం కలిగి ఉన్నాడు, అందుకనే ఆయన విస్తరించాడు అనేటువంటి మాట చూస్తున్నాం. కానానీయులు ఇస్రాయిలీలకి సేవ చేసేవాళ్ళు అవటం అనేది దేవుని యొక్క ఆశీర్వాదంగా కనబడుతున్నది. ఇంకొక కంపారిజన్ చూసిన తర్వాత వీ విల్ ప్రొసీడ్ ఇన్ టు ద 10th chapter. నోవహు ఆదాము వీరు ఇరువురిని కనుక పక్క పక్కన పెడితే వీరు ఇరువురిలో కూడా ఒక సామాన్యమైనటువంటి విషయం కనబడుతూ ఉంటుంది. ఆదాము నోవహు ఇరువురు కూడా ప్రపంచంలో సోల్ సర్వైవర్స్గా కనబడుతూ ఉంటారు. ఆదాముని దేవుడు ఆదాము అవ్వలుగా సృష్టించాడు, అయితే నోవహు తన కుటుంబం మాత్రమే మిగిలిపోయింది, మిగిలిన వాళ్ళంతా కూడా ఈ జలప్రలయంలో నాశనం అయిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆదాము ఏదేని తోటలోంచి బయటకు వచ్చాడు, నోవహు జలప్రలయంలోంచి బయటకు వచ్చాడు. ఆదాము పడిపోకముందు దేవునితో నడిచాడు, నోవహు జలప్రలయం ముందు దేవునితో నడిచాడు. ఇరువురు కూడా ప్రపంచానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు స్వీకరించారు మానవాళి తరపున. ఆదాముతో దేవుడు ఏమన్నాడంటే, నేను రక్షకుణ్ణి పంపిస్తాను అన్నాడు ఆదాము అవ్వలతో. నోవహుతో నేను ప్రపంచాన్ని మళ్ళీ నాశనం చేయను అని అన్నారు. ఇరువురిని కూడా తన కింద ఉన్నటువంటి జాతుల్ని పోషించమని పెంచమని ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. ఇరువురికి కూడా 3 కుమారుల పేర్లు చెప్పటం జరిగింది. మనకి ఆదాం విషయంలో కయీను ఏబేలు తర్వాత షేతు ఉన్నట్లయితే, ఇక్కడ షేము హ్యాము యాపాతు 7 ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇద్దరు కూడా చెట్టు నుంచి వచ్చినటువంటి ఫలాన్ని బట్టి పాపానికి దారితీసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు కూడా ఒక కుమారుణ్ణి వికెడ్ పర్సన్గా చూపించారు, అటు కయ్యను ఇటు హేము. సో కాబట్టి ఇది ఆడమ్ అండ్ నోవాహ్కు ఉన్నటువంటి ఒక విధమైనటువంటి కంపారిజన్. ఈ కంపారిజన్ మీకు ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, బయట పరిస్థితులు ఎంత మారినా మనం ఇక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్ళినా కూడా మన హృదయం మారకపోతే, దేవునితో మనకున్నటువంటి సంబంధం సరిగ్గా లేకపోతే మన జీవితం అలాగే ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏముంటామంటే, హౌ నైస్ ఇఫ్ ద థింగ్స్ అవుట్ సైడ్ హ్యావ్ చేంజ్డ్, బయట ఉన్నటువంటి పరిస్థితులు మారిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. బట్ ఇట్స్ నాట్ దాట్. సో నౌ వీఆర్ కమింగ్ టు ద 10th chapter. చాలామంది 10th chapter ఆదికాండం 10th ఒకసారి తీసి చూడండి, దాన్ని చాలా బోరింగ్ చాప్టర్ అని అనుకుంటూ ఉంటారు. ఎందుకని దీన్ని బోరింగ్ చాప్టర్ అని అనుకుంటారంటే, ఈ చాప్టర్ మొత్తంలో కేవలం పేర్లు మాత్రమే కనబడుతూ ఉంటుంది, ఒక స్కెలిటన్ లాగా అది కనబడుతూ ఉంటుంది, కాబట్టి చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇద్దరు గురించి మీతో చెప్పాలి. రాబర్ట్ యంగ్ అనేటువంటి ఆయన అనలిటికల్ కాన్కర్డెన్స్ టు ద బైబుల్, ఆయన రాసినటువంటి వ్యక్తి ఏమంటాడంటే, ద టేబుల్ ఆఫ్ నేషన్స్, 10th chapter ద టేబుల్ ఆఫ్ నేషన్స్ అంటారు, రిమైన్స్ అన్ ఎస్టానిషింగ్లీ యాక్యురేట్ డాక్యుమెంట్ అని అంటారు. అద్భుతంగా వివరించబడినటువంటి ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్ అని చెప్తూ ఉంటాడు. విలియం ఎఫ్ ఆల్బ్రైట్, వీళ్ళు ఇరువురు కూడా డాలస్ థియోలాజికల్ సెమినరీకి వాళ్ళు ఇచ్చినటువంటి థీసిస్లో చెప్పినటువంటి మాటే. ఆయన ఏమంటాడంటే, ఆల్బ్రైట్ ఏమంటాడంటే, దిస్ చాప్టర్ స్టాండ్స్ అబ్సల్యూట్లీ అలోన్ ఇన్ ఏన్షియంట్ లిటరేచర్ వితౌట్ ఎ రిమోట్ ప్యారలల్ ఈవెన్ అమాంగ్ ద గ్రీక్స్. పూర్వకాలంకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్లో లేకపోతే ఆ కాలంలో ఉన్నటువంటి లిటరేచర్లో దీనికి సమానమైంది ఇంకా వేరేది లేదు అని అంటూ ఉంటాడు. వేర్ వి ఫైండ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ టు ఎ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పీపుల్ ఇన్ జీనలాజికల్ ఫ్రేమ్వర్క్. వంశపారంపర్య చట్రంలో ప్రజలు ఏ విధంగా వ్యాప్తి చెందారు అనేది చాలా స్పష్టంగా ఇందుట్లో వివరించారు అని అంటూ ఉంటారు. ఎంత దివ్యమైనటువంటి గ్రంథం అంటే, వెస్ట్లో స్పెయిన్ నుంచి ఈస్ట్లో ఇండియా వరకు జియోగ్రాఫికల్గా మనుషులు ఏ విధంగా వ్యాప్తి చెందారు అనేది చాలా అద్భుతంగా వర్ణించినటువంటి వాక్య భాగము అని చెప్పాలి. అయితే మోషే భక్తుడు ఇది ఇంత సుదీర్ఘంగా చాలా ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే కనుక, ఎందుకు అనంటే ఇస్రాయేలీలకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయదలుచుకున్నాడు. నీ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలతో పోల్చుకుంటే నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరివి, నీకు నీ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలకి సంబంధం ఏంటి అనేది చాలా విస్తృతంగా తెలియటానికని ఇది రాయటం జరిగింది. ఇంకో విధంగా చెప్పాలంటే, మనము ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి 11:9 దాకా చూసినట్లయితే ఆదాము యొక్క వంశావళి కనబడుతూ ఉంటే, 11:10 తర్వాత అబ్రహాము కనబడటం మొదలు పెడతా ఉంటాడు. కాబట్టి ఆదాముకి అబ్రహాముకి లింక్ అన్నమాట. ఆదాము ఎవరు అంటే ద ఫాదర్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, మానవాళి యొక్క జనకుడు లేకపోతే మొదటివాడు అని చెప్పాలి. అబ్రహాము ఎవరు అంటే ద ఫాదర్ ఆఫ్ ద చోజన్ రేస్, ఎంపిక చేయబడినటువంటి ఆ జాతిలో పితామహుడు అని చెప్పాలి అబ్రహాము గురించి. కాబట్టి అబ్రహాము ఆదాముకి లింక్ ఇవ్వటం అనేది మోషే చాలా ప్రాముఖ్యంగా చూశాడు. కాబట్టి 10వ అధ్యాయంలో సుదీర్ఘమైనటువంటి ఆ వంశావళిలు రాసుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ 10వ అధ్యాయాన్ని కొంచెం మనం కూలంకషంగా గమనించినట్లయితే మోషే ఏ ఉద్దేశంతో ఎలా రాసుకుంటూ వచ్చాడో మనకి అర్థమవుతుంది. 10వ అధ్యాయం మొదట ఆయన ఎవరి గురించి అయితే అంత ప్రాముఖ్యం లేదో వాళ్ళ గురించి రాశాడు. చివరకు వచ్చేటప్పటికీ ఎవరైతే అతి ప్రాముఖ్యమైన వాళ్ళో వాళ్ళ గురించి రాసుకుంటూ వచ్చాడు. మొదట యాపాతు గురించి రాశాడు, తర్వాత హాము గురించి రాశాడు, చివరకు వచ్చేటప్పటికీ షేము గురించి రాశాడు. అయితే 10:1-5 దాకా చూసినట్లయితే 14 ఫ్యామిలీస్ గురించి మెన్షన్ చేయటం జరిగింది. 14 ఫ్యామిలీస్, ఈ ఫ్యామిలీస్ యాపాతికి చెందినటువంటి వాళ్ళు. ఎందుకనంటే చరిత్రలో, ఇస్రాయేలీ యొక్క చరిత్రలో వీళ్ళంత ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు కాదు. యథార్థంగా చెప్పాలంటే యాపాతు తీసుకున్నటువంటి ఆ చరిత్ర, ఆ యొక్క భౌగోళిక భాగం చాలా పెద్దది. ఎందుకు అని అంటే కనుక, అరారత్ పర్వతం నుంచి వాళ్ళు ఉత్తరానికి వెళ్ళారు. దే మూవ్డ్ అప్ టర్కీ దేశం నుంచి. ఇఫ్ యూ మూవ్ అప్, మూవ్ పైకి వెళ్ళిపోయినట్లయితే వెస్ట్ సైడ్ వస్తే కనుక యూరప్ కనబడుతుంది, ఈస్ట్ సైడ్ వస్తే కనుక ఏషియా కనబడుతుంది. కాబట్టి యాపాతు వంశావళి అటు స్పెయిన్ దగ్గర నుంచి నార్త్ ఇండియా వరకు కూడా వాళ్ళ యొక్క వంశావళి వ్యాప్తి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇండో యూరోపియన్, ఆర్యన్, ఏషియన్ ఈ వంశావళిలన్నీ కూడా యాపాతు నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రీకు సంస్కృతిలో లేకపోతే గ్రీక్ లిటరేచర్లో వాళ్ళ యొక్క పితామహుడు ఇపేటియస్ అని రాస్తూ ఉంటాడు. యాపాతు, ఇపేటియస్ ఒకే విధంగా మనకి కనబడుతూ ఉంటాం. బుక్ ఆఫ్ జాషార్, ఇది ఎక్స్ట్రా బిబ్లికల్ బుక్స్లో ఉంటూ ఉంటే క్యానన్లో చేర్చలేదు. దాంట్లో ఏమని రాశారంటే యాపాతు యొక్క భార్య పేరు యూరోపా, జురోపా అని రాసుకుంటూ వచ్చారు. చాలామంది పండితులు ఏమంటారంటే యూరోప్ అనేటువంటి పేరు దాని నుంచి వచ్చి ఉండొచ్చు అని. ఇది 5 వర్సెస్. ఇక 10th chapter 6th verse నుంచి 20th verse దాకా హాము గురించి వర్ణించడం జరిగింది. ఇవి టోటలీ 30 ఫ్యామిలీస్. ఈ 30 ఫ్యామిలీస్లో మనం ఎక్కువగా గమనించేది ఎవరంటే కానానీయుల గురించి చూస్తూ ఉంటాం. అరారత్ పర్వతం నుంచి సౌత్కు వచ్చారు. యాపాతేమో టర్కీ నుంచి, అంటే అరారత్ పర్వతం నుంచి నార్త్కి వెళ్ళాడు. ఈయన సౌత్కి వచ్చాడు. ఈ సౌత్కు వచ్చినట్లయితే మనకు ప్రాథమికంగా కనబడేది ఆఫ్రికా ఖండం. ఈ ఆఫ్రికా ఖండానికి మూల పురుషుడుగా హాము ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. హాము వంశావళిలోనే వి సీ ద గ్రేట్ సిటీస్, బాబిలోన్, తర్వాత గ్రేట్ కింగ్డమ్స్, బాబిలోనియా, అస్సీరియా, లేకపోతే గ్రేట్ సిటీస్ చూస్తాం నినివే, తర్వాత గ్రేట్ కంట్రీస్ చూస్తాం ఈజిప్ట్, ఇవన్నీ కూడా హాము నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బుక్ ఆఫ్ జాషార్లో హాము యొక్క భార్య పేరు ద్రవీడియా, ద్రవీడియ అని రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. సో ఇది షేము గురించి, హాము గురించి, యాపాత్ గురించి, హ్యాము గురించి అయిపోయింది. ద థర్డ్ వన్ ఎవరనంటే 10:21-32 దాకా మనకి షేము గురించి ఇచ్చారు. ఇవి 24 ఫ్యామిలీస్. అయితే ఒక మాట చెప్పాలి మీకు, టోటలీ 70 ఫ్యామిలీస్ ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది. యాపాత్ 14 ఫ్యామిలీస్, హాము 30 ఫ్యామిలీస్, తర్వాత షేము 24 ఫ్యామిలీస్. అయితే షేము గురించి చివరిలో ఎందుకు చెప్పారు అని అంటే హీస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఆయన నుంచే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ స్త్రీ నుంచి వచ్చేటువంటి ఆ సీడ్ ఆఫ్ ద ఉమెన్, నీ యొక్క సంతానములో, నీ సంతానము నుండి నేను రక్షకుని తీసుకొస్తాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అంటే గాడ్లీ లైన్ ఈజ్ ప్రిజర్వ్డ్ త్రూ షేమ్. షేము ద్వారా దేవుడు ఆశించినటువంటి తన వంశాన్ని తీసుకొని రావటం జరిగింది. సో షేము అనేటువంటి ఆయన ఏం చేశారంటే అరారత్ నుంచి ఈస్ట్కు మూవ్ అవటం జరిగింది. ఈస్ట్ అని అంటే మనకి సెమిటిక్ రేస్ కనబడుతూ ఉంటుంది, మిడిల్ ఈస్ట్ అంతా కూడా అక్కడ కనబడుతూ ఉంటుంది. ఎలన్ రాస్ అనేటువంటి ఆయన, అగైన్ డిటిఎస్కి ఆయన ఇచ్చినటువంటి ఒక థీసిస్లో ఏమని రాస్తూ ఉంటాడంటే, ద డిసెండెంట్స్ ఆఫ్ షేమ్ ఆర్ ఫ్యామిలీ స్ట్రెచింగ్ ఫ్రమ్ ఏషియా మైనర్ టు ద నార్దర్న్ మౌంటైన్ ఆఫ్ టైగ్రిస్ టు ద పర్షియన్ గల్ఫ్ అండ్ అల్టిమేట్లీ టు నార్త్ ఇండియా. అంత దూరం దాకా వాళ్ళు వ్యాప్తి చెందారు అని చెప్తూ ఉంటాడు. జాషార్ రాసినటువంటి పుస్తకంలో షేమ్ యొక్క భార్య పేరు ఇష్టార్ అని రాస్తూ ఉంటాడు. అయితే షేము వంశావళిలో ఒక ఆయన పేరు గురించి మీకు మెన్షన్ చేయాలి. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఈయన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మీకు అర్థమవుతుంది. 10:24 మీకు చదువుతున్నాను. To Eber were born 2 sons. The name of the one was Peleg, for in his days the earth was divided. Eberuku iddaru kumarulu putri, varlo okani peru Pelegu, elayanaga atani dinamullo bhumi desamulaga విభాగింపబడిను. ఎబర్ అనేటువంటి మాటకు సెమెటిక్ లాంగ్వేజ్ నుంచి కనుక మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే కనుక హీబ్రూ భాషలోకి హిబ్రూ అనేటువంటి పదం వస్తూ ఉంటుంది. హిబ్రియులు అనేటువంటి మాట ఇక్కడి నుంచి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎబర్ అనేటువంటి ఈయన గురించి 21:24 2 ప్రస్తావించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఉపయోగించారు, పెలగ్. పెలగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే విభజింపబడటం, విభాగింపబడటం అనేటువంటిది. కాబట్టి ఇక్కడే ఈ బాబేలు అనేది ఉత్పన్నమైనది. ఎందుకంటే ఇక్కడే దేశాలుగా, భాషలు మాట్లాడేవారుగా విభజింపబడ్డారు అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. కొంతమంది సైంటిఫిక్ దృక్పథంలో ఆలోచించేటువంటి వాళ్ళు, థియోలాజికల్ పర్స్పెక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ లేకపోతే ఇక్కడే జరిగింది, అంటే ఖండాలుగా వేరైపోవటం అనేది బహుశా ఇక్కడ జరుగుండొచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు ఈ కాంటినెంటల్గా డ్రిఫ్ట్ అయింది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అని చెప్తూ ఉండొచ్చు, కానీ ఇక్కడ చాలామంది అలాగా చెప్తూ ఉంటారు. అయితే ఈ పెలగ్ అనేటువంటి మాటకి ఇంకొక అద్భుతమైనటువంటి ఎవిడెన్స్ మనకు కనబడుతూ ఉంటుంది. గ్రీక్ భాషలో పెలగాస్ అంటే సీ అని అర్థం అన్నమాట. ఒకవేళ ఈ పెలగ్ అనేటువంటి టైంలో విపత్కరమైనటువంటి ఉపద్రవం లాంటిది వచ్చి ఖండాలు విభజింపబడినట్లయితే ఖచ్చితంగా ఈ గ్రీకు సంస్కృతిలో ఉన్నటువంటి పెలగాస్ అనేటువంటి పదానికి కూడా చక్కటి అర్థాన్ని ఇచ్చినట్లుంటుంది. కాబట్టి హిబ్రూ భాషలో కానీ గ్రీకు భాషలో కానీ పెలగ్ అనేటువంటి మాటకి ఎప్పుడు అర్థాన్ని ఇస్తుందంటే విభజన అనేటువంటి మాటకి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఈ 70 నేషన్స్ ఏవైతే ఇక్కడ చెప్పబడ్డాయో, జాన్ స్టాట్ లాంటి వ్యక్తులు ఏమంటారంటే ఇవి రిప్రజెంటేటివ్ మాత్రమే, ప్రపంచమంతా కూడా ఇక్కడ చూపించబడలేదు అని ఆయన వాదిస్తూ ఉంటారు. కొంతమంది అయితే నోనూను ప్రపంచమంతా కూడా ఇక్కడ ఉన్నది అని చెప్తూ ఉంటారు. లేదు, ఇది రిప్రజెంటేటివ్ అనేవాళ్ళు దేంతో పోలుస్తూ ఉంటారంటే బాబేలు గోపురం దగ్గర 70 రిప్రజెంటేటివ్ నేషన్స్ ఉన్నట్లయితే కొత్త నిబంధనలో ఉన్నటువంటి పెంతుకోస్తులో కూడా 15 రిప్రజెంటేటివ్ భాషలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ దేశాలుగా విభజింపబడటం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది అంటానికి ఈ 10వ అధ్యాయం మనకి ఇస్తూ ఉంటుంది. అయితే ఒక విషయం చెప్తాను చూడండి, 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయం జరిగింది అని అనుకుంటే కనుక పొరపాటు. 10వ అధ్యాయం మధ్యలో ఇముడుతూ ఉంటుంది 11వ అధ్యాయం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పెలగ్ దగ్గర ఒకవేళ విభజన జరుగుతూ ఉన్నట్లయితే ఇట్ హ్యాపెండ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ 10వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి 3 పాఠాలు 3 లెసన్స్ 10వ అధ్యాయాన్ని అలా చదివేసి డ్రై హిస్టరీ లాగా చదువుకుంటే బాగోదు కదా. దాని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనం చూద్దాం. 10వ అధ్యాయం 1వ వర్స్లో మనకి ఆఫ్టర్ ద ఫ్లడ్ అని ఇంగ్లీష్లో కనబడుతుంది, జలప్రళయం తర్వాత అని కనబడుతుంది. చివరి వర్స్ 32వ వర్స్లో ఇంగ్లీష్లో అయితే ఆఫ్టర్ ద ఫ్లడ్ అని ఉంటుంది, తెలుగులో అయితే జలప్రవాహము గతించిన తర్వాత అని ఉంటుంది. జలప్రవాహము లేకపోతే జల ప్రళయము అనేది ఒక బ్రాకెట్ లాగా 1వ వచనంలోనూ 32వ వచనంలోనూ కనబడుతూ ఉంటుంది. దీని నుంచి మనకి ఏమర్థమవుతుంది అని అంటే ఈ జల ప్రళయం అయిన తర్వాత కూడా పీపుల్ క్విక్లీ ఫర్గాట్ ద వన్ ట్రూ గాడ్. దేవుణ్ణి ప్రజలు చాలా త్వరితగతిలోనే మర్చిపోయారు. చాలా త్వరితగతిలోనే జలప్రళయం విశ్వవ్యాప్తంగా వచ్చింది, మనుషులందరూ కూడా చనిపోయారు, 8 మంది మాత్రమే మిగిలారు, వాళ్ళ నుంచే వంశాలన్నీ వచ్చినాయి. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా జలప్రళయం గురించి తెలుసు, అయినప్పటికి కూడా దేవుణ్ణి మర్చిపోయారు. అంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసినప్పటికీ, లేకపోతే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ దాని నుంచి బయటికి రాగానే దేవుణ్ణి మర్చిపోవటం అనేది మానవ సహజ గుణం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దే ఫర్గాట్ వన్ ట్రూ గాడ్ వెరీ క్విక్లీ. ఇక 2వది మనం చూసినట్లయితే మనమంతా కూడా ఒక జాతి, మనందరం కూడా ఒక కుటుంబం నుంచి వచ్చాము అనేటువంటిది మర్చిపోయి నేను గొప్పవాణ్ణి అవ్వాలి, నేను గొప్పదాన్ని అవ్వాలి అనేటువంటి ఆలోచన మానవుల్లోకి రావటం వచ్చింది. సో ద సెకండ్ థింగ్ దే ఫర్గాట్ ఈజ్ వీఆర్ ఆల్ వన్, మనమంతా ఒకటే, వన్ హ్యూమన్ రేస్ అనేది మర్చిపోయారు. అది ఇప్పటికి కూడా వచ్చేసింది. మనుషులు వేరే వాళ్ళని చూసి కలర్ని బట్టి కానీ, క్యాస్ట్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ లైక్ టు లుక్ అట్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ అదర్స్, మనలాంటి వాళ్ళు అని చూడరు. వి ఫర్గాట్ దేర్ ఈస్ వన్ గాడ్, వి ఫర్గాట్ వీఆర్ వన్ రేస్. ఇక 3వది దే ఫర్గాట్ ద సాల్వేషన్ ఈజ్ ఓన్లీ వన్, ఒకే మార్గం ఉంది రక్షణకి. దేవుడు ఒక నావను తయారు చేశాడు. సో దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే, ఒక మార్గమే. అయితే ఈ 3 మర్చిపోయినప్పుడు అనేక దేవతల్ని తయారు చేసుకుంటారు, అనేక దేవుణ్ణి తయారు చేసుకుంటారు, అనేక రాజ్యాలుగా విభజింపబడుతూ ఉంటారు, అనేక రక్షణ మార్గాల్ని వాళ్ళు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇది 10వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం. అయితే 11వ అధ్యాయం చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఈ 11వ అధ్యాయంలో వీ విల్ బి రెస్ట్రిక్టింగ్ ఆర్సెల్వ్స్ ఓన్లీ టు ది 9 వర్సెస్, 9 వచనాలు మాత్రమే మనం చూడబోతున్నాం. ఈ వచనాల్లో మనం ప్రాథమికంగా ద ఫస్ట్ స్కై స్క్రేపర్ ఎవర్ బిల్ట్, ప్రపంచంలో మొట్టమొదటిగా కట్టబడినటువంటి పెద్ద భవంతిని మనం చూడబోతూ ఉన్నాం. అంతేకాకుండా గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ హ్యూమన్ ప్రైడ్, మానవ గర్వం మీద దేవుని యొక్క తీర్పు అనేది దీంట్లో కనబడుతూ ఉన్నది. దీంట్లో మానవుడి యొక్క ప్రైడ్ఫుల్ యాటిట్యూడ్, మానవుని యొక్క గర్వం కనబడితే దేవుడు కృపతో జడ్జ్మెంట్ ఇచ్చాడు. రాత్రిని కూడా ఆయన కృపతో చూపించినట్లు మనం చూడబోతున్నాం. అది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ బాబెలు గురించి ఉన్నటువంటి ఈ 9 వచనాలు 2 వాక్య భాగాల మధ్యన కుదించబడి ఉన్నది. 10వ అధ్యాయం 21వ వచనం నుంచి 32వ వచనం దాకా షేము వంశావళి ఉన్నది. 11వ అధ్యాయం 10వ వచనం నుంచి 30వ వచనం దాకా మళ్ళీ షేము వంశావళి ఉంటుంది. దేవుడు ఏర్పరచబడినటువంటి షేము వంశావళి మధ్యన దేవుడు కృపతో చూపించినటువంటి ఆ ఉగ్రత బాబెలు మధ్యలో కనబడుతూ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే దేవుడు తాను ఏర్పరచబడిన వారితో ఈ ప్రపంచాన్ని కాపాడాలని, రక్షించాలని ప్రయోగం చేస్తున్నట్లు మనకి కనబడుతూ ఉన్నది. అయితే ఈ ప్రపంచంలో సుమారు 6,000 భాషలు ఉన్నాయి, over 6,700 languages అని మిస్సియాలజిస్ట్ చెప్తూ ఉంటారు. అయితే ఈ భాషలన్నీ జాగ్రత్త వినాలన్నమాట. ఈ భాషలన్నీ బాబేలు దగ్గర ఆరంభమయ్యే అని ఎవరు నమ్మరు. యాంథ్రోపాలజిస్టులు ఏమని చెప్తూ ఉంటారంటే, ఎప్పుడు కూడా ఒక మూల భాష అనేది ఉంటుంది, దాన్ని మదర్ లాంగ్వేజ్ అని అంటారు. భారతదేశంలో సాంస్క్రిట్ ఒక మదర్ లాంగ్వేజ్గా ఉంటుంది. ఆ మదర్ లాంగ్వేజ్ నుంచి చాలా చిన్న చిన్న లాంగ్వేజెస్ బయటకు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. సాంస్క్రిట్ ఈ మతాల ఈ యొక్క భాషలతో చూసుకుంటే ఇట్ ఈస్ బిగ్, అంటే ఎక్కువ మంది వాడకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ లైక్ మదర్. దాంట్లోంచి తెలుగు వచ్చింది, దాంట్లోంచి కన్నడ వచ్చింది, ఈ విధంగా వేరు వేరు భాషలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే కొన్ని కొన్ని పదాలు వేరు వేరు భాషల్లో కూడా సేమ్ ఉన్నట్లు ఉంటూ ఉంటాయి. ఎందుకనంటే బికాజ్ ఆఫ్ ద మదర్ లాంగ్వేజ్. కాబట్టి ఏమని చెప్తానంటారంటే, దెర్ ఆర్ 70 మదర్ లాంగ్వేజెస్, 70 మూల భాషలు ఉన్నాయి, వాటిలోంచి ఈ 6700 భాషలు వచ్చాయి అని చెప్తూ ఉంటారు. భాష అనేది దేవుడు సహవాసానికి, దేవుడు మానవుల మధ్యన సంభాషణకి అనుగ్రహించినవి. అయితే అవి బ్యారియర్గా మారటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎందుకు ఇలా జరిగింది అన్నదాన్ని 1వ వచనం నుంచి 9వ వచనం దాకా చదువుకుంటూ చూడటానికి ప్రయత్నం చేద్దాం. ముందు 1వ వచనం చూద్దాం. భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అయితే మోషే భక్తుడు ఈ ఇస్రాయేలీలుని ఏర్పరచుకోవటం, దానికంటే ముందు బబులోను యొక్క గందరగోళం గురించి వివరించడానికి ముందు ఇది ఒక ప్రీలూడ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా అయ్యా, కన్ఫ్యూజన్కి ముందు వన్నెస్ ఉండేది, గందరగోళానికి ముందు ఒకటే భాష ఉండేది. అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేస్తున్నారు. మనం కథ చెప్పేటప్పుడు కూడా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని దాని దగ్గర నుంచి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక విధంగా దిస్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ ప్లాట్ఫామ్. నౌ ద హోల్ ఎర్త్ హ్యాడ్ వన్ లాంగ్వేజ్ అండ్ ద సేమ్ వర్డ్స్. అందరికీ ఒకే భాష ఉండేది, ఒకే డైఎలెక్ట్ ఉండేది. అయితే ఒకే భాష ఉండటం అనేది కీడు కాదు, అది చెడ్డది ఏమీ కాదు. అయితే ఇది సంభాషణ అనేది చాలా ఈజీ అవటానికి, పనిలో కానీ ఆరాధనలో కానీ మనుషుల్ని దగ్గరికి చేర్చేది భాష. పనిలో కానీ ఆరాధనలో కానీ, ఐదర్ ఇన్ వర్క్ ఆర్ వర్త్ ఆర్ వర్షిప్, మనుషుల్ని దగ్గరికి తీసుకొచ్చేది అది. అయితే వాట్ పీపుల్ డిడ్, మనుషులు ఎప్పుడు చేసే పనే వాళ్ళు చేశారు. దేవుడు తన కృపలో ఏదైతే మనకు వరంగా ఇచ్చాడు, దాన్ని చెడ్డగా వాడటం అనేది మానవులకు ఉన్నటువంటి పద్ధతి. ఇక్కడ కూడా జరిగింది అదే, చెడ్డగా వాడటం మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేశారు, ద గిఫ్ట్ ఆఫ్ వన్ లాంగ్వేజ్ వాజ్ మిస్యూజ్డ్. ఎందుకని, దే వాంటెడ్ టు యూజ్ దిస్ వన్ యాజ్ ఫర్ దర్ ప్రైడ్ఫుల్ ఎగ్జిస్టెన్స్. గర్వంతో కూడినటువంటి వాళ్ళ యొక్క ఉనికిని చాటి చెప్పుకోవడానికి వాళ్ళు ఉపయోగించున్నారు. సిన్ఫుల్ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ బట్ మిస్ అప్రోప్రియేట్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. దేవుడు ఇచ్చినటువంటి కృపావరాన్ని పాపపు ఊబిలో ఉన్నటువంటి మనిషి దుర్వినియోగపరచడం తప్పించి సద్వినియోగం చేయలేడు. ఇది మొదటి వచనం. 2వ వచనం, వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను, అక్కడ వారు నివసించి. అండ్ యాజ్ పీపుల్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ద ఈస్ట్ దే ఫౌండ్ ఏ ప్లెయిన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ షీనార్ అండ్ సెటిల్ దేర్. సెటిలింగ్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ షీనార్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ డిజోబీడియన్స్. సో స్టేజ్ వన్ మనకి ఏం కనబడుతుందంటే, స్టేజ్ వన్ లేకపోతే ఇనీషియల్ స్టేజ్ ఈజ్ డిజోబీడియన్స్. దేవుని యొక్క ఆజ్ఞకు వాళ్ళు అవిధేయత చూపించడం అనేది చూస్తున్నాం. దేవుడు ఆజ్ఞ ఏంటి? 9వ అధ్యాయం 1వ వచనం, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, ఏది ప్రళయంలోంచి బయటకు వచ్చిన తర్వాత, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దట్ మీన్స్ యూ నీడ్ టు మూవ్ ఆన్, మీరు ముందుకు వెళ్ళిపోవాలి. అయితే వీళ్ళు వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. అండ్ గాడ్ బ్లెస్ నోవా అండ్ హిస్ సన్స్ అండ్ సెట్ టు దెమ్, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అండ్ ఫిల్ ది ఎర్త్, ప్రపంచమంతటిని కూడా నింపమని అడిగాడు. మైగ్రేషన్ ఈజ్ ద మ్యాండేట్ ఫ్రమ్ గాడ్. విస్తరించటం, వ్యాప్తి చెందటం అనేది దేవుని యొక్క ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. మైగ్రేషన్ ఈజ్ ఇన్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకు విధేయత చూపించడం, విస్తరించటం అనేటువంటి మాట విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే, హ్యూమన్స్ ఆర్ అడ్వెంచరస్ అండ్ బాండ్ టు డిస్కవర్. మానవులు దేవుడు సృష్టించినప్పుడు కొత్త విషయాలు కనుక్కోవటానికి వాళ్ళని సృష్టించాడు. కాబట్టి వాళ్ళు వెళ్ళాలి, వెలికి తీయాలి కొత్త కొత్త విషయాలు. అంతేకాదు, దే ఆర్ రేషనల్, విచక్షణ కలిగిన వాళ్ళు, రిసోర్స్ఫుల్. కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, వాళ్ళు కొత్త కొత్త విషయాలు అన్వేషించాలి. అది దేవుడు చేసినటువంటి పని. వీఆర్ బాన్ ఫర్ దట్. దేవుడు మనల్ని తయారు చేసింది అందుకు. బట్ వాట్ దే డిడ్, దే సెటిల్ డౌన్ ఇన్ డిజోబీడియన్స్. వాళ్ళు స్థిరపడిపోవడానికి ఇష్టపడ్డారు. దాంతో ఏమైంది? దే వేస్టెడ్ దేర్ హ్యూమన్ పొటెన్షియల్. వాళ్ళకున్నటువంటి ఆ గొప్ప సామర్థ్యాన్ని వేస్ట్ చేశారు. ఎక్స్ప్లోరేషన్ హ్యాస్ బికమ్ ఎక్స్ప్లాయిటేషన్. కొత్త ప్రాంతాలకు వెళ్ళకపోతే, ఉన్న ప్రాంతాల్లోనే బతకాలి అనుకుంటే దోపిడీ అనేది మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ స్టేజ్ ఏంటి అనంటే కనుక డిజోబీడియన్స్ అనేది చూస్తూ ఉన్నాం. సరే చూద్దాం. వారు తూర్పున ప్రయాణమే పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు షీనారు అనే దేశం ఉంది అని కాదు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మైదానం ఉంది, అయితే దానికి తర్వాత షీనారు అనే దేశం పేరు పెట్టారు. అయితే ఇది జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత మోషే రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎలా రాయాలి? ఎక్కడ జరిగిందో ఆ పేరు పెట్టి రాయాలి. ఒక మైదానం కనబడింది, ఆ మైదానానికి తర్వాత షీనారు అని పేరు పెట్టారు అని ఎవరు కూడా రాయరు. ఉదాహరణకి, మా తాతగారు ఎక్కడ పుట్టారు అని అంటే ఏలూరులో పుట్టారు అని రాస్తాను. అయితే మా తాతగారు పుట్టినప్పుడు ఏలూరు అనే ఊరు లేదు. వెస్ట్ గోదావరిలో ఏలూరు అనే ఊరు లేదు. అప్పట్లో ఉండేటువంటిది హేలాపురి అనేది. మా తాతగారు పుట్టింది హేలాపురిలో, కానీ నేనేమో చెప్తాను, మీ తాతగారు ఎక్కడ పుట్టారా అంటే ఏలూరులో పుట్టారండి అని అంటాను. ఎందుకు అనంటే ఆ మాట చెప్తే ప్రజలకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అదేవిధంగా షీనారు దేశము అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించారంటే అప్పుడు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అర్థం అవటానికి. అరారత్ పర్వతానికి సౌత్ ఈస్ట్ ఆగ్నేయానికి వెళ్తే కనుక కనబడుతుంది. అక్కడ రెండు నదులు ప్రవహిస్తున్నాయి, వెరీ గ్రేట్ రివర్స్ ఆఫ్ దట్ రీజన్. ఆ మెసపటోమియా ప్రాంతానికి అతి గొప్ప నదులు ఆ రెండే, టైగ్రిస్, యూఫ్రటిస్. అయితే ఈ రెండు నదుల ఒడ్డున ఈ గొప్ప సామ్రాజ్యం స్థాపించడం జరిగిందని మనం చూస్తూ ఉంటాం. దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఒకసారి 10వ అధ్యాయంలోకి వెళ్ళాలి. సారీ, మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తున్నాను. 10వ అధ్యాయం 8-9 వచనాలు. కూషు నిమ్రోదుని కనను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుట ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలే అనే లోకోక్తి కలదు. కుష్ ఫాదర్ నిమ్రోద్. హీ వాజ్ ద ఫస్ట్ ఆన్ అర్త్ టు బీ ఎ మైటీ మ్యాన్. హీ వాజ్ ఎ మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్. దేర్ ఫార్ ఇట్ ఈస్ సెడ్, లైక్ నిమ్రోద్, ఎ మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్. నిమ్రోద్ అనేది బహుశా మనకి హీబ్రూ భాషలో తర్జుమా చేసినటువంటి పేరు అని చెప్తూ ఉంటారు. ఏది అయినప్పుడు కూడా నిమ్రోదు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే తిరుగుబాటుదారుడు అనేటువంటిది. కాబట్టి నిమ్రోదు అనేది అతని పేరా లేకపోతే ఆ జాతి పేరా, ఇట్స్ ఆల్ ఎ క్వశ్చన్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక విషయం అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమనంటే దిస్ పర్సన్ నిమ్రోద్ ఈజ్ అగెయిన్స్ట్ ద లార్డ్. దేవుడికి వ్యతిరేకంగా ఉండేవాడు. బిఫోర్ ద లార్డ్ అన్న దానికి భావం అక్కడ అది. హీ వాజ్ అగెయిన్స్ట్ ద లార్డ్. ఈ నిమ్రోదు అనేటువంటి ఆయన హాము యొక్క మనవడు, గ్రాండ్ సన్ ఆఫ్ హామ్. హాము మనకు తెలిసింది కదా, నోవా యొక్క ముగ్గురు కుమారులో ఒక అతను శపించబడినటువంటి వాడు, అంటే తన సంతానం. అయితే నోవాహు నుంచి హాము, హాము నుంచి కూషు, కూషు నుంచి నిమ్రోదు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి హాముకి కూషుతో పాటు కానాను అని మరొక కుమారుడు ఉన్నాడు. కాబట్టి కానాను ఒక విధంగా చెప్పాలంటే నిమ్రోద్కి అంకుల్ అవుతాడు అని మనం అర్థం చేసుకోవాలి, పెద్దనాన్న కానీ చిన్నాను కానీ. నిమ్రోద్ వాజ్ ఫస్ట్ మైటీ మ్యాన్ యాజ్ పర్ ద బైబుల్. బైబుల్లో మొట్టమొదటిసారిగా జలప్రళయం తర్వాత మైటీ మ్యాన్ అని ఉపయోగించారు. అయితే ఈ మైటీ మ్యాన్ అనేటువంటి ఈ పదము ఏదైతే ఉపయోగించబడిందో 3 సార్లే బైబుల్లో ఉపయోగించారు. 1 నిమ్రోద్కి ఉపయోగించారు, 2 గొలియాతికి ఉపయోగించారు, 3 జలప్రళయానికి ముందు నెఫీలీలు లేకపోతే నెఫిలిం అనేటువంటి వారికి ఉపయోగించారు. వీళ్ళు ముగ్గురికి ఉన్నటువంటి భావం లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఒకటే, దే ఆర్ వెరీ క్రూయల్ అండ్ దే ఆర్ వెరీ వికెడ్. అయితే అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. హీ వాజ్ అ మైటీ హంటర్ బిఫోర్ ద లార్డ్. అంటే జలప్రళయానికి ముందు జంతువుల్ని చంపడం అనేది ఒకే ఒక కారణంతో. ఎందుకు అనంటే కనుక త్యాగ బలికి వాళ్ళు చేసేవాళ్ళు, సాక్రిఫైస్కి బలికి చేసేవాళ్ళు. అయితే జలప్రలయం తర్వాత ఆహ్లాదానికి చంపటం మొదలుపెట్టారు, తమ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి చంపటం మొదలుపెట్టారు. మన భారతదేశంలో కూడా పూర్వకాలపు రాజులు సింహాలను చంపి దాని యొక్క చర్మాలు గోడకి కట్టి ఎన్ని ఎక్కువ చర్మాలు ఉంటే గనక ఆ రాజు అంత గొప్పోడు అనుకునేటువంటి వాళ్ళు. అది నిమ్రోద్ దగ్గర మొదలైనట్లు మనం చూస్తూ ఉంటాం. నిమ్రోద్ హీస్ వెరీ ర్యాష్, టఫ్ అండ్ రూత్లెస్. ఆయన చాలా కర్కోటకమైనటువంటి వాడు, మూర్ఖుడు. ఆయన మనుషుల్ని జంతువుల్ని ఒకే విధంగా చంపేవాడు, తన యొక్క మహిమ కోసం, తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడానికి చంపేవాడు. హీఈస్ లైక్ ఎ నెపోలియన్, హీ వాజ్ లైక్ ఎ హిట్లర్. ఇంకో విధంగా చెప్పాలంటే అదే ప్రాంతం నుంచి ఈ ప్రపంచాన్ని ఏలటానికి ప్రయత్నం చేసినటువంటి నెబుకద్నెజర్ లాంటి వాడు అని చెప్పాలి. అయితే ఈ 8-9 వచనాల్లో ఆ బిల్టప్ చూసిన తర్వాత 10 వచనంలో ఈ నిమ్రోద్ యొక్క రాజ్య స్థాపనలు ఎలా ఉంటాయో చూద్దాం. షీనార్ దేశంలోని బాబేలు, ఎరుకు, అక్కదు, కల్నే అనే పట్టణములు అతను రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షురుకు బయలుదేరి వెళ్ళి నినివే అను రహబోతీరును, కలహను, నినివేకు కలహకు మధ్యనున్న రసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణం. ఎవరైనా సరే ఒకటి రెండు ఇళ్ళు కట్టుకుంటాడు. ఈయన 2 రాజ్యాలు స్థాపించినట్లు మనం చూస్తున్నాం. ద బిగినింగ్ ఆఫ్ హిస్ కింగ్డమ్ వాజ్ బేబెల్, ఎరక్, అఖాద్ అండ్ కల్నే ఇన్ ద ల్యాండ్ ఆఫ్ షీనార్. ఫ్రమ్ దట్ ల్యాండ్ హీ వెంట్ టు అస్సీరియా అండ్ బిల్ట్ నినివే, రెహబోత్ ఇర్, కలా అండ్ రసిన్ బిట్వీన్ నినివే అండ్ కలా, దట్ ఈస్ ద గ్రేట్ సిటీ. కాబట్టి 2 గొప్ప రాజ్యాలు స్థాపించాడు. బబులోనియా రాజ్యము, అస్సీరియా రాజ్యము స్థాపించినట్లు మనం చూస్తాం. బబులోనియాకి బాబిలోన్ అనేటువంటి రాజధానిగా ఉంటే, అస్సీరియాకి నినివే అనేది రాజధానిగా ఉన్నది. బబులోన్ అనేది యూఫ్రటిస్ నది మధ్యన పక్కన ఉంటే, అస్సీరియా అనేది టైగ్రిస్ పక్కన ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈ 2 కూడా ప్రిన్సిపల్ సిటీస్గా అప్పట్లో ఉన్నట్లు మనం చూస్తున్నాం. వెన్ వికెడ్ పీపుల్ కమ్ టుగెదర్ వాట్ హ్యాపెన్స్ అనేది ఇప్పుడు మనం చూడాలి. సో స్టేజ్ 1లో డిజోబీడియన్స్, వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టేసుకున్నారు, పెద్ద పెద్ద పట్టణాలు కట్టేసుకున్నారు, స్థిరపడిపోవాలి అనుకున్నారు. ఇప్పుడు 3-4 వచనాలు చూద్దాం. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా, అండ్ దే సెట్ టు వన్ అనదర్, కమ్ లెట్ అస్ మేక్ బ్రిక్స్ అండ్ బర్న్ దెమ్ థరోలీ, అండ్ దే హ్యాడ్ బ్రిక్ ఫర్ స్టోన్ అండ్ బిటుమన్ ఫర్ మోర్టర్. దెన్ దే సెట్ కమ్ లెట్ అస్ బిల్డ్ అవర్సెల్వ్స్ ఎ సిటీ అండ్ ఎ టవర్ విత్ ఇట్స్ టాప్ ఇన్ ద హెవెన్స్ అండ్ లెట్ అస్ మేక్ ఎ నేమ్ ఫర్ అవర్సెల్వ్స్ లెస్ట్ వీ బి డిస్పర్స్డ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ది హోల్ ఎర్త్. అయితే వాళ్ళు ముందు విస్తరించడానికి ఇష్టపడ్డారు, కానీ ఒక చోటకు వచ్చిన తర్వాత దే ఆర్ వెరీ మచ్ రిజాల్వ్డ్ టు బిల్డ్ ఎ సిటీ. వాళ్ళు ఒక పట్టణం కట్టుకోవాలి, ఒక గోపురం కట్టుకోవాలి అని చాలా ఆలోచించారు. అందుకనే వాళ్ళు భవిష్యత్తును ఆలోచించారు. ఇటుకలు తయారు చేసుకోవడానికి కారణం అదే. బిటుమిన్ అంటే కీలుని వాళ్ళు ఉపయోగించడానికి కారణం ఇదే. ఒక విధంగా చెప్పాలంటే ఆదాము అవ్వ ఇన్నోసెంట్ అయితే బాబేల దగ్గరకు వచ్చేప్పటికీ ప్రైడ్ వచ్చింది. ప్రైడ్ అనేది రావటం జరిగింది. ఫ్రమ్ ఇన్నోసెన్స్ టు ప్రైడ్, అమాయకత్వంలోంచి గర్వపు ఆలోచనలోకి ప్రయాణమే ఈ 11 అధ్యాయాలు అనేది మనం ఆలోచిస్తున్నాం. ఇటుకలు వాడటం తప్పు కాదు, గోపురం కట్టుకోవటం తప్పు కాదు, పట్టణాలు పెట్టుకోవటం తప్పు కాదు, అయితే మా పేరు కోసం, మా ఘనత కోసం అని అనుకున్నారే అది తప్పు. దేవుడిని ఘనపరచాల్సింది పోయి తమ పేరు వాళ్ళు ప్రకటించుకోవాలి అనుకున్నారు. ఆకాశాన్ని, పరలోకాన్ని అంటుకునేటువంటి ఒక గోపురాన్ని భూమి మీద పునాది కలిగి చేసుకోవటం అది సాధ్యమా? సాధ్యం కాదు. కానీ ఆ గర్వం ఎంత బుద్ధిహీనతలోకి తీసుకెళ్ళిందో చూడండి. సంస్కృతి మంచిదే, పురోగతి మంచిదే, కానీ వాళ్ళు కట్టుకున్నటువంటి పట్టణం సెక్యులర్ సిటీ, అంటే దేవుడు లేనటువంటి పట్టణం. దే వాంట్ టు బికమ్ గాడ్, దేవుడు అవ్వాలి అని అనుకున్నారు. ఏదేను తోటలో ఉన్న పాపం కానీ బాబేలులో ఉన్న పాపం కానీ ఒకటే. ఏదేను తోటలో పండు తింటే దేవుణ్ణి అయిపోతాం అనుకున్నారు, బాబెల్ దగ్గర గోపురం కట్టుకుంటే దేవుణ్ణి అయిపోతాం అని అనుకున్నారు. ఈ గోపురాలనే జిక్కురత్ అని అంటూ ఉంటారు. ఇరాన్ ఇరాక్ ప్రాంతంలో దగ్గర దగ్గర 32 జిక్కురత్ని వెలికి తీయటం జరిగింది. ఇవి పిరమిడ్ ఆకారంలో ఉంటుంది, త్రిభుజాకారంలో పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. పెద్ద జిక్కురత్ అయితే గనక 100 గజాలు అది విస్తీర్ణ కలిగి ఉంటుంది, 100 గజాలు ఎత్తు ఉంటుంది. పైన దేవతకు కానీ దేవుడికి కానీ వాళ్ళు గుడి కట్టడం అనేది జరుగుతుంటుంది. యు కసూటో అనేటువంటి ఆయన ఈ జిక్కురత్ అనేటువంటి ఈ విషయాల మీద చాలా రీసెర్చ్ చేశాడు. ఆయన డాలస్ థియలాజికల్ సెమినార్కి చెందినటువంటి ఆయన. ఆయన ఏమంటాడంటే, మెసపటోమియా ప్రాంతంలో ప్రతి పవిత్ర పట్టణంలో మహాజు అనే జిక్కురత్ కడుతూ ఉంటారంట. ఈ జిక్కురత్ కొన్ని 3 అంతస్తులు ఉంటాయంట, కొన్ని 4 అంతస్తులు ఉంటాయి, అతి పెద్దదైతే కనుక 7 అంతస్తులు ఉంటూ ఉంటాయి. అయితే ఇందుట్లో ఈ జిక్కురత్లో లేకపోతే ఈ గోపురాల్లో అతి పవిత్రమైనదిగా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మార్దక్ అనేటువంటి దేవుడికి కట్టింది. అయితే మనకి బోర్సిపో అనేటువంటి పట్టణంలో నెబో అనేటువంటి దేవుడికి ఒక దేవాలయం కట్టడం జరిగింది జిక్కురత్ మీద. ఆ నెబో కోసం కట్టినటువంటి ఆ జిక్కురత్ మీదే, కూలిపోయినటువంటి ఆ జిక్కురత్ మీదే నెబుకద్నెజర్ క్రీస్తుపూర్వం 600లో మరొకసారి కట్టడానికి ఆరంభించారు అనేది చెప్తూ ఉంటారు. నెబుకద్నెజర్ అనేది కూడా నెబో అనేటువంటి దేవుడి పేరులోంచి వచ్చింది అనేది మనము చూస్తూ ఉంటాం. చాలా కాలం వరకు ఈ బోర్సిపా అనేటువంటి ఆ శిథిల భాగాలను చూసి ఇదే బాబెలు గోపురం అని అనుకున్నారు, కానీ అది కాదు. ఎందుకంటే ఈ బాబెలు గోపురం అనేది మార్దక్ కోసం కట్టింది, ఇది బోర్సిపాలో ఉన్నది నెబో కోసం కట్టింది. అయితే అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఆలోచించినట్లయితే, ఈ భాగాన్ని మనం చదువుతున్నట్లయితే తెలుగులో మీకు చదువుతాను చూడండి, మనము అక్కడ నుంచి ఇటుకలు చేసి బాగుగా కాల్చు దము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది, రాళ్లతో ప్రతిగా రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసకు ప్రతిగా ఇటు మట్టి కీలును వారుకుండెను, మరియు వారు మనము భూమి అంతంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకునేది. ఇది ఒకవేళ చదివిన తర్వాత యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ వాక్య భాగం 13-14 చదివితే ఈ రెంటికి వ్యత్యాసం కనబడదు. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కెదను, మహోన్నతినితో నన్ను సమానిగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకుంటేవు కదా. ఇక్కడ మీరు చూసినట్లయితే లూసిఫర్ అనేటువంటి ఆయన గురించి ఇవి ప్రస్తావించడం జరిగింది. ఆయన గర్వంతో నేను నేను అని ఎలా చెప్పుకున్నారో, ఈ బాబేలు గోపురం కట్టేవాళ్ళు మేము మేము అని చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. మంచి జీవితం కోసం మంచి పట్టణం కట్టుకోవటం తప్పేం కాదు, కానీ నా కోసం కట్టుకుంటా, నాకు పేరు కావాలి, నేను గొప్ప పేరు సంపాదించుకోవాలి అని అనుకోవటం చాలా భయంకరం. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి విసుగుపోయి మనమే దేవుణ్ణి తయారు చేసుకుందాం, మనమే దేవుడిగా మారిపోదాం అనేది మనం చూస్తూ ఉంటాం. యారగన్స్, రెబెలియన్, ప్రైడ్ అనేది వీళ్ళ యొక్క కార్యాలలో మూల భాగంగా మనం చూస్తూ ఉంటాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రైడ్ అనేది చాలా భయంకరమైనది. ఈ ప్రైడ్ వలన వాళ్ళు చేస్తూ ఉన్నట్లయితే కొంతమంది పండితులు ఏమంటారంటే, బైబిల్ పండితులు, ఇది భయం వలన చేశారు, మనం వేరువేరు అయిపోతే కనుక దేవుడు నాశనం చేసేస్తాడేమో, మనం కలిసి ఉందాము అని చేస్తూ ఉంటారు అని చెప్తుంటారు. ప్రైడ్ అయినా అవనియండి, ఫియర్ అయినా అవనియండి, ఇట్ ఈజ్ అగెయిన్స్ట్ గాడ్. అయితే ఈ భాగాలు చెప్పి నేను డ్రైగా వదిలేస్తే బాగోదు. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ప్రస్తుతం కూడా మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ప్రస్తుత ప్రపంచాన్ని కుదిపి వేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి జబ్బు ఎయిడ్స్. అయితే ప్రపంచం ఎయిడ్స్ని ఎలా స్పందించింది? ఎవరైనా సరే ఇది దేవుని యొక్క తీర్పు అని అనగలిగారా? అనలేకపోయారు. ఇది మన జీవితం అనైతికమైంది కాబట్టి ఇలా అయ్యింది అని ఎవరైనా చెప్తున్నారా? లేదు, ఎవరు చెప్పట్లేదు. అయితే ఏమంటున్నారంటే, మనం కండెమ్ చేయొద్దు. ఎయిడ్స్ ఎవరికన్నా వచ్చిందనుకో వాళ్ళని వేరుగా చూడొద్దు, వాళ్ళని చెడ్డగా అనొద్దు. ఇది ఒక మాట. రెండోది హ్యావ్ సేఫ్ సెక్స్. మనం కాండమ్స్ వాడదాం, మెడిసిన్స్ వాడదాం, అయితే మన కార్యాలని అలాగే కొనసాగించుకుందాం. అంతేకాదు సూన్ వీ విల్ ఫైండ్ ఎ క్యూర్, త్వరలోనే మనం దీనికి నివారణ కనుక్కుంటాం. దీంతో మనకేమర్థమవుతుంది, మనము దేవుణ్ణి గుర్తించడానికి ఇష్టపడలేదు, మనకిష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఇనీషియల్ స్టేజ్ డిజోబీడియన్స్ అయితే ఇంటెన్షన్స్ ఆఫ్ హ్యూమన్స్, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసా, నేను అలా చేస్తా ఇలా చేస్తా. నౌ ఐఎమ్ కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, 5వ వచనం నుంచి 9వ వచనం దాకా. ఈ భాగాన్ని మనం ఒకవేళ చూసినట్లయితే దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క స్పందన ఇందుట్లో కనబడుతూ ఉంటుంది. ఇది ఒక కవిత హృదయంతో రాసినట్లు మనకు కనబడుతుంది, ఒక పోయెటిక్ వేలో ఇది రాసినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. నేను ముందు భాగాన్ని చదువుతాను క్విక్గా తెలుగులో, తర్వాత దీన్ని ఆ పోయెటిక్ ఫామ్ ఏంటో మీకు చెప్తాను. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మెదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి, దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భాషల భూజనులందరి భాషను తారుమారు చేశాను, అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. ఇక్కడ మనకి పోయెటిక్ వేలో రాయటం ఏంటి అని అంటే, గనక నేను గత క్లాస్లో ఫ్లడ్ గురించి చెప్పిందంతా కూడా ఏ విధంగా పోయెటిక్ వేలో కయాస్టిక్గా ఉన్నదో ఇక్కడ కూడా కయాస్టిక్గా ఉన్నట్లు మీకు చెప్తూ ఉంటాను. చూడండి, మొదటి వచనంలో కీలకమైనటువంటి మాట ఏంటంటే ద హోల్ ఎర్త్ హ్యాడ్ వన్ లాంగ్వేజ్, భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండెను. దీనికి 9వ వచనం ప్యారలల్గా కనబడుతుంది, డిస్పర్స్ దెమ్ ఓవర్ ద ఫేస్ ఆఫ్ ఆల్ ఎర్త్, భాషను తారుమారు చేశాను భూమి అందంతటా వారిని చెదరగొట్టను. 1వ వచనం 9వ వచనం అక ఒక భాష, ఇక్కడ అనేక భాషలు, వాళ్ళు ఒకచోట ఉన్నారు, ఇక్కడ చెదరగొట్టబడి ఉన్నారు. 2వ వచనం సెటిల్డ్ దేర్, వాళ్ళు అక్కడ వారు నివసించి. 8వ వచనం భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. ఎంత పోయెటిక్గా రాసుకుంటూ వచ్చారు చూడండి. 3-4 వచనాలు కమ్ లెటర్స్ బిల్డ్, రండి ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. 6-7 వచనాలు కమ్ లెటర్స్ కన్ఫ్యూజ్, ఇది ఎవరన్నారు, దేవుడు అంటూ ఉన్నాడు, తారుమారు చేయదుము రండి అని అనుకొనెను. ఇక సెంటర్లో ఉండేటువంటిది ఏంటి తెలుసా, ఆంథ్రోపోమార్ఫిక్ సెటైర్ అంటే, సెటైర్ అంటే మీకు తెలుసు కదా, కానీ ఆంథ్రోపోమార్ఫిక్గా, అండ్ ద లార్డ్ కేమ్ డౌన్ టు సీ. వీళ్ళు కట్టాలనుకున్నది ఏంటంటే ఆకాశమును అంటేటువంటి ఒక గోపురం, ప్రపంచంలో ఎవరూ చేరలేనటువంటి ఎత్తులో ఆ గోపురాన్ని కడదాం అని అనుకుంటే దాన్ని చూడటానికి దేవుడు దిగి రావాల్సి వచ్చింది. అంటే దేవుడు దానికంటే పైన ఉన్నాడు అని అర్థం అన్నమాట. సటైర్ అనేటువంటి భావం అక్కడ మనకి కనబడుతూ ఉన్నది. గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్ టు సీ ద టాలెస్ట్ టవర్, ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి శిఖరాన్ని చూడటానికి దేవుడు కిందకు దిగి రావాల్సి వచ్చింది. అది మనం చూడాల్సింది. మానవుడు కట్టినటువంటిది ఇది ఒక చిన్న స్పెక్ లాంటిది, దేవుడు దీన్ని చూసి గర్వించాడా, కోపగించుకున్నాడా, భయపడ్డాడా, అస్సలు కానే కాదు. ఎందుకనంటే ఫుట్బాల్ గ్రౌండ్ అంతట్లో ఉంటుంది భూమి, ఒక విశ్వం కనుక ఫుట్బాల్ గ్రౌండ్ అనుకుంటే దాంట్లో ఒక ఇసుగు రేణు అంత ఉంటుంది భూమి. దాని మీద బాబేలు గోపురం అసలు కనబడుతుందా, కనబడనే కనబడదే. అలాంటిది దేవుడు ఎందుకు భయపడుతూ ఉంటూ ఉంటాడు, దేవుడు ఎందుకు కిందకి దిగొచ్చాడు, దేవుడు కిందకి దిగొచ్చింది అర్థమైందా, ఆంథ్రోపోమార్ఫిక్ అని ఎందుకన్నాను అని అంటే గనక మానవులకి తెలియచెప్పడానికి, అయ్యా నేను అక్కడి నుంచే తెలిసి తెలియనట్లు తీర్పుని ఇవ్వలేదు, వచ్చాను చూశాను పరివీక్షించాను మీకు అర్థం అవ్వడానికి, ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఎస్ మీ మీద ఈ తీర్పుని ఇవ్వటం నాకు సహజమే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మానవుల గురించి ఒక మంచి మాట చెప్తున్నాడు 6వ వచనంలో ఇక మెదట వారు చేయుదలచి ఏ దలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. హ్యూమన్ పాసిబిలిటీస్ దేవుణ్ణి గుర్తిస్తున్నాడు. అయితే దేవుడు అంగీకరించకపోతే అది ముందుకు వెళ్ళదు. దేవుడు నేనేమైపోతాను ఆయన భయపడలేదు. దీన్ని ఆటంకపరచకపోతే మానవుడు ఏమైపోతాడు అన్నట్లు ఆలోచించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు అల్లాడీన్ లేక జీన్ లాంటి వాడు కాదు. మనం ఏ అడిగితే అది ఇవ్వటానికి, కొన్ని మనం అడిగింది ఇవ్వడం. ఎందుకు మనకి అడిగింది ఇవ్వడంటే మన సామర్థ్యాన్ని కూడా ఆయన ఆటంకపరుస్తాడు. ఎందుకు అని అంటే గనక అది నాశనానికి దారితీస్తుంది కాబట్టి. కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆటంకపరిచేటువంటి సంఘటన ఉంటుంది. నేను ఒకసారి సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు దేవుడు మిత్రుని పంపించాడు. ఎందుకు? నేను చచ్చిపోతే దేవుడికి పోయేదేమీ కాదు, నేను నిరుపయోగంగా చచ్చిపోతాను, నా జీవితానికి నష్టం వస్తుంది, అందుకని ఆపాడు. ఈరోజు ఫలభరితమైన జీవితం ఎందుకు వచ్చింది అని అంటే నాకున్నటువంటి పాసిబిలిటీని ఆయన ఆపాడు కాబట్టి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బాబేలు గోపురం దగ్గర జరిగింది. దేవుడు మానవుని యొక్క ఐక్యతను ఆ రోజు చిన్నాభిన్నం చేయడానికి కారణం మానవుల్ని కాపాడటానికి. అందుకని గ్రేషియస్ జడ్జిమెంట్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడానికి నేను ఇష్టపడుతున్నాను. 8వ వచనం, అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను, గనుక వారు ఆ పట్టణంను కట్టుట మానిరి. మధ్యలో ఆగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని పూర్తి చేసింది నెబుకద్నెజర్ అని చరిత్రకారులు చెప్తూ ఉంటూ ఉంటారు. అయితే దేవుడు తన కృపలో అక్కడ వారికి తారుమారు భాషలో ఇవ్వటం జరిగింది. ఇట్ ఈజ్ బోత్ పనిష్మెంట్ అండ్ ప్రివెంట్. అది వాళ్ళ మీద శిక్ష, అంతేకాదు వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేయటం. గుర్తుపెట్టుకోండి, ఐక్యత రెండు రకాలుగా ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కింద ఐక్యత ఆశీర్వాదానికి దారితీస్తుంది. సాతాను క్రింద ఐక్యత దరిద్రతకు దారితీస్తుంది, గందరగోళానికి దారితీస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ సాతాను యొక్క ఆలోచనల కింద వాళ్ళు ఒకటవ్వడానికి ప్రయత్నం చేశారు. అందుకే దేవుడు వారిని చెదరగొట్టడానికి ఆయన పూనుకున్నట్లు మనం చూసాం. 10వ అధ్యాయం నుంచి 3 పాఠాలు నేర్చుకున్నాం. ఇక్కడ కూడా 11వ అధ్యాయం 1-9 వచనాల నుంచి 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. అక్కడ అనేక జాతుల మధ్యన దేవుడు మనకి 3 అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పించారు. ఒక దేవుణ్ణి మర్చిపోయారు, ఒక జాతిని మర్చిపోయారు, ఒకే రక్షణ విధానం అనేది మర్చిపోయారు. ఇక 11వ అధ్యాయంలో వచ్చేప్పటికీ మొట్టమొదటిది ప్రైడ్, గర్వము. గర్వం గురించి ఒక ఆయన ఏమంటాడంటే, గర్వము అనేది అనేక రకాలైనటువంటి పాపాలకి నర్సరీ, నారుబడి లాంటిది అని అంటాడు. అక్కడి నుంచే అనేక రకాలైనటువంటి పాపాలు ఉత్పన్నం అవుతూ ఉంటుంది. దేవుడు మనల్ని సృష్టించింది ఆయన్ని ఆరాధించి మనం ఆనందించాలని. అయితే ఆరాధన లేనప్పుడు ఆనందం ఉండదు, ఎంటర్టైన్మెంట్కి వెళ్తూ ఉంటాం. కాబట్టి అది వాళ్ళు చేయటానికి ప్రయత్నం చేశారు. ప్రైడ్, రిజెక్షన్ ఆఫ్ గాడ్స్ అథారిటీ, దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించటం అనేది మొదటి భయంకరమైనటువంటి విషయం. అది పాఠంగా నేర్చుకోవాలి. నోవహు జలప్రలయంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి ఆ బలియాగం, లేకపోతే ఆయన చేసినటువంటి ఆ యొక్క అర్పణ యెహోవాకు మంచి సువాసనగా మారిందంట. అయితే ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటంటే, గర్వము దేవుడికి ఒక దరిద్ర వాసన, దుర్వాసన కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్ వీ హ్యావ్ టు లెర్న్, ప్రైడ్ ఆఫ్ హ్యూమన్స్. సెకండ్ లెసన్ ఏంటంటే, పేషెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దీర్ఘశాంతము ఇక్కడ కనబడుతూ ఉన్నది, దేవుని యొక్క కృప మనకు కనబడుతూ ఉన్నది. బైబిల్ మొత్తంలో దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రతి సందర్భంలో మానవుడి మీద ఉగ్రత చూపించకముందు అనేక అవకాశాలు కల్పించడం మనం చూస్తూ ఉంటాం. జల ప్రళయం ముందు అదే చూసాం, ఇక్కడ కూడా జరిగింది అదే. మానవుణ్ణి నాశనం చేయలేదు, వాళ్ళు విభజన క్రియేట్ చేయటం బట్టి వాళ్ళని రక్షించటానికి ఆయన ఒక మార్గాన్ని ఎంపిక చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆదిలో ఆదాము అవ్వలు డిజైర్ను బట్టి దేవుడి నుంచి దూరం అయిపోయారు. ప్రళయానికి ముందు డిజోబీడియన్స్, దేవుని యొక్క మాటకు అవిధేయతను బట్టి వాళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయారు. ఇక్కడ డిప్రావిటీ, భయంకరమైనటువంటి భ్రష్టు పట్టినటువంటి పరిస్థితిని బట్టి టవర్ని కట్టడానికి ప్రయత్నం చేశారు. డిజైర్ చెడ్డవి, డిజోబీడియన్స్ చెడ్డది, డిప్రావిటీ చెడ్డది. అయితే వీటి మీద దేవుడు దీర్ఘశాంతాన్ని ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో మొదటిది మనం చూసినట్లయితే ప్రైడ్ ఆఫ్ మ్యాన్, రెండోది పేషెన్స్ ఆఫ్ గాడ్. అయితే మనం పాజిటివ్గా నేర్చుకోవాలనుకుంటే మనం గర్వించకుండా దేవుడు చూపించినటువంటి ఆ దీర్ఘశాంతాన్ని బట్టి మనం నేర్చుకోగలిగేది ఏంటి అనంటే హ్యూమిలిటీ, పైటీ, హ్యూమిలిటీ, భక్తి అనేది మన జీవితంలో ఉన్నట్లయితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. హ్యూమిలిటీ, వినయము అనేది ఉన్నట్లయితే, వినయము లేనప్పుడు మన జీవితం వేస్టే. ఒకసారి ఇది జరిగినటువంటి విషయం, లోయిస్ ద 14th ఫ్రాన్స్ దేశానికి గొప్ప చక్రవర్తి, అయితే ఆయన్ని లోయిస్ ద గ్రేట్ అని తను తానే పిలుచుకునేవాడు. ఆయన చనిపోకముందే ఏం చేయాలో చాలా క్లియర్గా చెప్పాడు. బంగారుపు పెట్టిలో ఆయన్ని పెట్టాలని, చాపల్ కెథీడ్రల్ మధ్యలో అది పెట్టాలని, మొత్తం కెథీడ్రల్లో ఉన్న లైట్లన్నీ ఆపేసి తన కాఫిన్ మీద ఉన్నటువంటి ఒక్క క్యాండిలే వెలుగుతూ ఉండాలని, అందరి కళ్ళు కూడా ఆ కాఫిన్, బంగారుపు కాఫిన్ మీద పడాలని ఆయన ఆదేశించాడు. అందరూ అలాగే చేశారు. అయితే ఆ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి బిషప్ మ్యాసిలాన్ ఈ విధంగా చేశాడు. ఆయన ఆ బంగారపు కాఫిన్ పక్కన నిలబడి ఆ క్యాండిల్ వెలుగుతున్నప్పుడు ఉఫ్ అని ఊది ఈ విధంగా అన్నాడు. చీకటిగా ఉన్నప్పుడు గాడ్ ఈజ్ గ్రేట్, ఓన్లీ గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడొక్కడే గొప్పవాడు, దేవుడొక్కడే ఆయన గొప్పవాడు అని చెప్తూ ఉన్నాడు. మై ఫ్రెండ్స్, దేవుని గొప్పతనాన్ని గుర్తించకుండా ఉన్నట్లయితే ఏదో ఒకటి గొప్పగా అనిపిస్తుంది. అది నువ్వే అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఇంక ఏదైనా అవ్వచ్చు. దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించకపోవటమే పాపం, అది పాపానికి దారితీస్తుంది. సిఎస్ లూయిస్ ఈ విధంగా అంటాడు, వినయము అనేది ఎలా ఎదుగుద్దంటే గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ హోలీనెస్. దేవుని యొక్క పవిత్రతలో ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించినట్లయితే మనము ఆయన ముందు చేతులు ముడుచుకొని ఉంటాం, నమస్కరిస్తాం, మోకరిస్తాం, ఆయన వైపు చూడటానికి కూడా తెగించం. ఆ విధమైనటువంటి జీవితం ఉన్నంతకాలం దట్స్ వండర్ఫుల్. లేదు అని అనుకుంటే ఆదాములాగా దేవుడు అవ్వాలి అనుకుంటాం, ప్రళయం సమయంలో దేవుని మాటని ధిక్కరించినట్లు నాశనం అయిపోతూ ఉంటాం, బాబేలు సమయంలో దేవుడంత స్థాయికి వెళ్ళిపోవాలి అని అనుకుంటాం. మూడు విషయాల్లో కూడా దేర్ ఇస్ ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ, దేర్ వాజ్ ప్రైడ్, దేర్ వాజ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించలేకపోవటం. మై ఫ్రెండ్స్, హ్యావ్ యూ రియలైజ్డ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్? హ్యావ్ యూ స్టార్టెడ్ రియలైజింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించడం మొదలుపెట్టావో నీ వ్యక్తిగత జీవితంలో, నీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో? హ్యావ్ యూ రియలైజ్డ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్? ఆర్ యూ ఏబుల్ టు సీ గాడ్ ఈజ్ గ్రేట్? దేవుడు గొప్పవాడు అని చూడటం మొదలుపెట్టలేదా? ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, ఐదర్ యు ఆర్ సీయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ గ్రేట్ ఆర్ సంబడీ ఎల్స్ యాజ్ గ్రేట్. నువ్వు ఇంకొక వ్యక్తిని గ్రేట్ అనుకుంటూ ఉండొచ్చు, ఇంకొక శక్తిని గ్రేట్ అని అనుకుంటూ ఉండొచ్చు, లేకపోతే నేనే గ్రేట్ అని అనుకుంటూ ఉండొచ్చు. అలాంటి స్థితి దేవుడికి బాధ కలిగిస్తుంది. జలప్రలయానికి కానీ తారుమారు భాషలకు కానీ కారణం అదే, ప్రైడ్ అండ్ డిజోబీడియన్స్, గర్వము, అవిధేయత. ఇజ్ ఇట్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్? అది మన జీవితంలో ఉన్నదా? ఇంత దీర్ఘమైనటువంటి వివరణ ఎందుకు ఇచ్చాడు తెలుసా? హే, గర్వించిన వాళ్ళని నేను ఏ విధంగా చేశాను, అవిధేయత చూపించిన వాళ్ళని నేను ఏ విధంగా చేశాను, కానీ ఇద్దరికి టైం ఇచ్చాను, ఇద్దరి పట్ల కృప చూపించాను, నీ పట్ల కూడా, నీ పట్ల కూడా. హౌ డు యూ రెస్పాండ్? ఏ విధంగా స్పందించాలి అని అనుకుంటున్నాం? లెట్స్ లుక్ టు ద లార్డ్ ఇన్ ప్రేయర్. జలప్రలయమైన గోపురమైన గర్వానికి అవిధేయతకి సూచన. నేను వినను, నా మాట నాకే గ్రేట్ అనుకోవటం. ఒకవేళ ఈరోజు అలాంటి ఆలోచన మనకుందేమో, అలాంటి పరిస్థితి మనకున్నదేమో, క్షమించమని అడుగుదాం, క్షమించమని అడుగుదాం. మన జీవితంలో ఒక్క క్షణాన్ని మన శక్తితో పొడిగించలేం, ఒక్క క్షణాన్ని. బిషప్ గారు క్యాండిల్ ఊది ఆపేసి ఓన్లీ గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు. దేవుడు ఊదితే మన జీవితం ఆగిపోతుంది, ఎందుకంటే దేవుడు ఊదితే మన జీవితం ఆరంభమైంది కాబట్టి. దట్ ఈస్ బ్లోయింగ్ ఇన్, దిస్ ఈజ్ బ్లోయింగ్ అవుట్. మన ఊపిరితిత్తుల్లోకి గాలి ఊదిన దేవుడు మన మీద గాలి ఊది దాన్ని ఆపేయగలడు. అందుకే మన జీవితం నీటి మీద ఒక బుగ్గ లాంటిది, త్రాసు మీద ధూళి వంటిది. దేవుడు గొప్పవాడు, గుర్తించలేదా మనవు? ద రియలైజేషన్ ఆఫ్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ విల్ డెఫినెట్లీ లీడ్ యూ టు వర్షిప్, అండ్ వర్షిప్ విల్ ఓన్లీ మేక్ యూ టు బౌ డౌన్ అండ్ అగ్రీ దట్ యు ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. ఎప్పుడైతే దేవుని గొప్పతనాన్ని గుర్తిస్తావో, తల వంచుకుంటావు, మోకరిస్తావు, నా జీవితం అతి చిన్నది అని గుర్తిస్తావు. మా దేవా, మా ప్రభా, ఈ వాక్య భాగాల నుంచి మీరు మాకు నేర్పిస్తున్న పాఠాలకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. నిమ్రోదు పెద్ద భవంతి కట్టుకుందాం అనుకున్నాడు, కానీ కూలిపోయింది ప్రభా, అది కూలిపోయింది, కట్టలేకపోయాడు, పూర్తి చేయలేకపోయాడు, చెదరగొట్టబడ్డారు. అక్కడ కూడా నీ కృప కనబడుతుంది ప్రభా. నాయన, నీ కృపలో మా మీద శిక్షను కూడా విధిస్తావు ప్రభా, మేము బాగుపడాలని. ఇట్స్ ఓన్లీ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ లార్డ్. నీ గ్రేట్నెస్ని, నీ గ్రేస్ని, నీ గుడ్నెస్ని మేము గుర్తించగలుటకు నీ ఆత్మకార్యం మాలో జరిగించమనడుచున్నాం ప్రభాయ్. నీ గుడ్నెస్, నీ గ్రేట్నెస్, నీ గ్రేస్ మేము గుర్తించకపోతే మేము కూడా పడిపోతాం ప్రభా. అది జరగకుండా మీరే కృప చూపించమని. ఈరోజు ఎవరైతే ప్రభా నీ గ్రేట్నెస్ గుర్తించడానికి ఇష్టపడుతున్నారో, గ్రేస్ని, గుడ్నెస్ని గుర్తించబడుతున్నారో, వారిలో నీ ఆత్మకార్యం జరిగించమని ఏ సేనలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.